कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। श्री कृष्ण चैतन्या प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे। ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। ఈ రోజు మనం భగవద్గీతలో ఉన్న 9వ అధ్యాయం గురించి చర్చిస్తాము. ఈ భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల్లో 9వ అధ్యాయము చాలా ముఖ్యమైన అధ్యాయము. మనము భగవద్గీతలో ఉన్న అన్ని అధ్యాయాలకి బంగార వజ్రపు ఉంగరముతో పోల్చుకుంటే ఈ 9వ అధ్యాయము ఆ ఉంగరపైన ఉన్న వజ్రంతో పోల్చుకోవచ్చు. అలానే ఈ 18 అధ్యాయాల్ని మనము ఆవు పాలతో పోల్చుకుంటే ఈ 9వ అధ్యాయము ఆ ఆవు పాలు తాలూకా మీగడతో పోల్చుకోవచ్చు. ఎలా అయితే మీగడ తీసుకోవడం వల్ల ఆవు పాలు తాలూకా శక్తి మొత్తాన్ని మనం గ్రహించగలుగుతామో అలానే ఈ 9వ అధ్యాయము చదివి దాన్ని మనము ఆచరించగలితే మొత్తం భగవద్గీత సారాంశాన్ని మనం తెలుసుకున్నట్లు అవుతుంది. భగవద్గీతలో 3 ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి 6 అధ్యాయాలు కర్మయోగ గురించి వివరిస్తాయి. చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగ గురించి వివరిస్తాయి. అలానే మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భక్తి యోగ గురించి వివరిస్తుంది. ఈ మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్లో కూడా 9వ అధ్యాయము ముఖ్యమైన అధ్యాయము. ఇప్పుడు ఎవరైతే కర్మయోగాన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఒక అహంకారము శుద్ధి అవుతుంది. ఎవరైతే జ్ఞానయోగాన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఒక అహంకారము నాశనమవుతుంది. అలానే ఎవరైతే భక్తి యోగాన్ని పాటిస్తారో వాళ్ళు ఒక అహంకారము వేరే దిశకి మారుతుంది. అది ఎలా అవుతుందంటే కర్మయోగ పాటిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏ కర్మలు చేసినా ప్రతిఫలాన్ని ఆశించరు. ప్రతిఫలాన్ని ఆశించట్లేదని వాళ్ళ ఒక అహంకారము శుద్ధి అవుతుంది. అదే ఎవరైతే జ్ఞానమార్గులు ఎవరైతే జ్ఞాన మార్గాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి ఎంతో కొంత అవగాహనము ఎంతో కొంత కృష్ణుడు గురించి జ్ఞానం అనేది ఉంది. అప్పుడు దేవాదిదేవుడికి అంత అపారమైన శక్తి ఉంది, అతను ఒక విశ్వరూపాన్ని చూసిన తర్వాత మనం అతని ముందు దేనికి పనికి రాము అని ఒక ఊహలో ఉంటారు. ఆ ఊహలో ఉండడం వల్ల వాళ్ళ ఒక అహంకారము నాశనమవుతుంది. అలానే ఎవరైతే భక్తి మార్గ పాటిస్తున్నారో వాళ్ళు ఎల్లప్పుడూ నేను కృష్ణుడు దాసుని లేదు నేను కృష్ణ భక్తుడిని, నేను కృష్ణ సేవలో నేను నిమగ్నమై ఉండాలి అని ఆ భావంలో ఉండడం వల్ల వాళ్ళ అహంకారం వేరే దిశకి మారుతుంది. కానీ ఇక్కడ 9వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ కర్మ భక్తి కూడి ఉంది. ఇది ఎలా ఉందంటే కర్మ మార్గంలో కర్మయోగులు ఏమంటారు, ఉదాహరణకి ఒక మొక్క వేశాము, ఆ మొక్కలో మనం రోజు నీళ్ళేస్తున్నాము, సరి అయిన ఎండ నుంచి రక్షణ అని ఇస్తున్నాము. కానీ కర్మయోగ పాటించిన వాళ్ళు ఏమంటారు, కర్మ చేస్తాము కానీ ప్రతిఫలాన్ని మనం ఆశించము. కానీ ఇక్కడ భక్తి యోగ వాళ్ళు ఏమంటున్నారంటే, అంత కష్టపడిన తర్వాత ఫలాన్ని నేను ఎందుకు వదిలేయాలి, ఫలాన్ని నేను తీసుకుంటాను కానీ ఆ ఫలాన్ని నేను తీసుకొని దేవాది దేవుడికి సమర్పిస్తాను. అలా చేయడం వల్ల మనం ఈ 9వ అధ్యాయం మొత్తం మీరు గమనిస్తే కర్మ భక్తి ఒక అద్భుత సమ్మేళనాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ భక్తి యోగ అనేది 7వ అధ్యాయం నుంచి మొదలై 12వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. 7వ అధ్యాయంలో చెప్పిన కొన్ని బోధనలు మరి ఒక్కసారి 9వ అధ్యాయంలో కూడా చెప్పి ఉన్నారు. అయితే కొందరు అనుకోవచ్చు, మరలా అదే మాట అన్నారు, కృష్ణుడి దగ్గర చెప్పడానికి విషయం ఏమి లేదా? అలా కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎలా అయితే ఒక అధ్యాపకులు ఏమైనా విషయం గురించి చర్చిస్తున్నారనుకోండి, మధ్యలో విద్యార్థి ఆటంకం వేశాడనుకోండి, అప్పుడు ఇచ్చిన సందేహాన్ని నివృత్తి చేసిన తర్వాత ఎక్కడైతే ఆపారు విషయాన్ని, మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతారు. అలానే ఇక్కడ కూడా 7వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన బోధనాలు ఒక 30 శ్లోకం వరకు, అక్కడ 8వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తాడు, కిమ్ ఆధ్యాత్మిక్ కిమ్ ఆది భౌతిక్ అని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఈ ప్రశ్నని వేసినప్పుడు కృష్ణుడు అక్కడ ఆపేసి ఆ ప్రశ్నని సమాధానం ఇస్తారు. సో మొత్తం 8 అధ్యాయము ఆ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. కానీ ఆ విషయం అక్కడే ఉండిపోయింది. 7వ అధ్యాయంలో ఏ విషయం అయితే చెప్తున్నారో అది అక్కడే ఉండిపోయింది. సో మరలా 9వ అధ్యాయంలో మీరు చూస్తారు కొన్ని శ్లోకాలు 7వ అధ్యాయం నుంచి కొనసాగుతున్నాయి. 7వ అధ్యాయం నుంచి భక్తి యోగం మొదలై 12వ అధ్యాయంకి అది విరామం పొందుతుంది. 7వ అధ్యాయంలో భక్త అంటే ఎవరు అని కృష్ణుడు చెప్పి ఉన్నారు. అదే 8వ అధ్యాయంలో భక్తి గురించి చెప్పారు. అదే 9వ అధ్యాయంకి వచ్చినప్పుడు భగవంతుడు తన గురించి చెప్పారు. మీరు గమనిస్తే మొదటి అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడితోని ఒక డ్రైవర్ లాగా మాట్లాడుతున్నారు, అయ్యా ఎక్కడ తీసుకువెళ్ళాలి రథంని, ఏం చేయమంటావు. అదే ద్వితీయ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఒక స్నేహితుడు లాగా మాట్లాడుతున్నారు. అది 3వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఒక గురువులాగా ఉపదేశిస్తున్నారు. కానీ ఇక్కడ 9వ అధ్యాయంకి వచ్చినప్పటికీ అతను పరబ్రహ్మ గురించి మాట్లాడుతున్నారు. 10వ అధ్యాయంకి వచ్చినప్పటికీ అతను ఏం మాట్లాడుతున్నారు, ఇంకా అర్జునుడు తన పరిమితమైన ఇంద్రియాలతోని అర్థం చేసుకోలేకపోతున్నాడు. కొన్ని విషయాలు మన పరిమితమైన ఇంద్రియాలతోని మనం అర్థం చేసుకోలేము. ఉదాహరణకి ఈ గదిలో నేను ఉన్నాను, ఈ గదిలో ఎవరు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు నాకు కనిపిస్తుంది, నాకు వినబడుతుంది. కానీ పక్క గదిలో ఏమి జరుగుతుంది, నాకు వినబడదు, నాకు కనిపించదు. మన ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి. కొన్ని విషయాలు మన ఇంద్రియాలతోని మనము తెలుసుకోలేము. అలానే ఈ 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన బోధనలు ఇంకా అర్జునుడికి అర్థమవ్వట్లేదు. అప్పుడు కృష్ణుడు ఏం చేశారు, 12వ అధ్యాయంలో తన విశ్వరూపాన్ని చూపించి ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన అన్ని చూపించారు. ప్రస్తుతం మన స్కూల్స్ లో కూడా ఇదే ఫిలాసఫీ. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, మీరేమైనా వినారంటే బహుశా మర్చిపోవచ్చు, కానీ ఏమైనా చూసారంటే ఎప్పటికీ మర్చిపోరు. అందుగురించి ఇప్పుడు లేటెస్ట్ గానీ ఎడ్యుకామ్స్ స్కూల్లో మీరు చూస్తున్నారు, ప్రాజెక్ట్ చేసి పిల్లలకి శిక్షణ ఇవ్వడము, ప్రాజెక్ట్ చేసి స్క్రీన్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. మేం స్కూల్లో చదివినప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ టీచర్ చెప్తే మేము వినడము నేర్చుకున్నాము, లేదు డైజెస్టివ్ సిస్టమ్ గురించి టీచర్ చెప్తే మేము వినాము. కానీ ఇప్పుడున్న స్కూల్స్ లో అది ఎలా అవుతుందని మొత్తం స్క్రీన్ మీద చూపిస్తారు. అలా కృష్ణుడు కూడా ఇక్కడ అర్జునుడికి మొత్తం విశ్వరూపము చూపించి అసలు సృష్టి ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది అని అన్ని చూపించారు. ఈ 9వ అధ్యాయము మనము చదివితే, లేదు దాని ఒక సారాంశాన్ని మనం గ్రహించగలిగితే మొత్తం గీత మనకు అర్థమైనట్లు ఉంటుంది. ఈ 9వ అధ్యాయంలో 34 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 3 శ్లోకములో కృష్ణుడు ఎటువంటి జ్ఞానము ఇది, ఈ జ్ఞానము పొందడానికి మనకి కావలసిన అర్హత ఏంటి అని పరిచయం ఇచ్చారు. అదే 4 నుంచి 10 శ్లోకాల వరకు అచింత భేద అభేద తత్వం గురించి చెప్పారు. ఈ జగత్ ఎటువంటిది, ఈ పరబ్రహ్మ అంటే ఏంటి అని అన్ని దీనిలో చెప్పి ఉన్నారు. అదే 11 నుంచి 19 శ్లోకాల వరకు మహాత్మ అంటే ఎవరు, మూఢలు ఎలా ఉంటారు, వాళ్ళొక లక్షణాల గురించి చెప్పి ఉన్నారు. అదే 20 శ్లోకం నుంచి 28 శ్లోకాల వరకు శుద్ధ భక్తి యోగ గురించి చెప్పారు. శుద్ధమైన పవిత్రమైన భక్తి ఎలా ఉంటుంది. అదే 29 శ్లోకాల నుంచి 33 వరకు ఏం చెప్పారంటే, ఈ ఒక మార్గం ఎవరైనా పాటించగలుగుతారు, లేదు ఈ మార్గంలో ఎవరైనా వెళ్ళొచ్చు, ఈ భక్తి యోగ అనేది ఎవరైనా పాటించవచ్చు. స్త్రీలు పాటించవచ్చు, ముసలివాళ్ళు పాటించవచ్చు, చిన్న పిల్లలు పాటించవచ్చు, శూద్రులు పాటించవచ్చు, ఎవరైనా ఈ మార్గంని పాటించగలుగుతారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను చాలా పాపకర్మాలు చేశాను, లేదు నా హృదయంలో చాలా దోషాలు ఉన్నాయి, బహుశా నేను ఈ మార్గంని పాటించలేను, లేదు నేను ఈ మార్గంలో ఆచరించలేను అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, మన బంధువులు మనం భూతకాలంలో చేసిన తప్పుల్ని కూడా లెక్క పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది, ఇతను ఇలా చేస్తాడు, ఇతను ఇలాంటి వాడు. కానీ భగవంతుడు ఎల్లప్పుడూ మనము వర్తమానంలో ఎలా ఉన్నాము అదే చూస్తాడు. మీరు వర్తమానంలో మీ హృదయం పరిశుభ్రంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, మీరు వినయంగా ఉంటే అతను మీకు అంగీకరిస్తారు. మీరు భూతకాలంలో ఏం చేశారు అది ఆయన పట్టించరు. అయితే ఈ 33 శ్లోకం వరకు కృష్ణుడు అదే చెప్తున్నారు, మళ్లీ మళ్లీ అదే స్పష్టం చేస్తున్నారు. ఈ మార్గము ఎవరైనా పాటించవచ్చు. 34 శ్లోకము చివరి శ్లోకంకి వచ్చినప్పుడు అది 9వ అధ్యాయం మొత్తంకి సారాంశము. అయితే ఈరోజు మనము మొదటి శ్లోకంతో మొదలు పెడదాము. శ్రీ భగవాను వాచ ఇదం తూ తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనుసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞత్వా మోక్షశే సుభత్. శ్రీకృష్ణ భగవానుడు పలికేను, ఓ అర్జున, నీవు నా ఏడ ఎప్పుడూ అసూయ కలిగేవాడు కావని ఈ గుహ్యతమైన జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియచేస్తున్నాను. దీనిని తెలిసిన తరువాత భౌతిక స్థితి వలన కలిగే క్లేశముల నుంచి నీవు ముక్తుడవు కాగలవు. ఇక్కడ గమనించే 4 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు, ఓ అర్జున, నీవు నా ఏడ ఎప్పుడు అసూయ కలవాడు కావు. అయితే మనం అనుకోవచ్చు, దేవుడి పట్ల ఎవరికైనా అసూయ అనేది పుట్టుతుందా, అది ఎలా అవుతుంది? ప్రత్యేకంగా కృష్ణుడు ఇక్కడ అసూయ కలవాడు కావు అని చెప్పడానికి ప్రయోజనం ఏంటి? మీ అందరికీ దేవుడి పట్ల ఎప్పుడైనా అసూయ అనేది పుట్టిందా? మనం అనుకోవచ్చు ఇదేంటి, ఎవరికి ఉంటుంది దేవుడి పట్ల అసూయ, ఎవరికి పుట్టుతుంది? కానీ ఇది తప్పు ధారణ. అసూయ అనేది, ఈర్ష అనేది మన అందరి హృదయంలో ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రస్తుతము దేవాది దేవుడు మనకి మనిషి రూపంలో ఎదురవ్వలేదు. ఆయనకి మనం ఏ రూపంలో చూస్తున్నాము? ఒక మూర్తి రూపంలో చూస్తున్నాము, విగ్రహం రూపంలో చూస్తున్నాము. ఒక మూర్తితో మనకి ఈర్ష ఎలా వేస్తుంది? వేయదు. కానీ అతను ఈరోజు ఇప్పుడు ఈ కాలంలోనే మనిషి రూపంలో ఆవిర్భావిస్తే తప్పకుండా మనకి ఈర్ష అనేది పుట్టుతుంది. మీరు ఒక మాట గమనించండి, ఆ కాలంలో శిశుపాలుడు, కంసుడు వాళ్ళందరికీ కృష్ణుడి పట్ల ఈర్ష పుట్టిందా లేదా? ఎందుకంటే వాళ్ళు ఆలోచించారు, ఇతను మనలాగా నడుస్తున్నాడు, మనలాగే తింటున్నాడు, మాట్లాడుతున్నాడు, బట్టలు వేసుకుంటున్నాడు, ఇతను దేవాది దేవుడు ఎలా అవుతాడు అని వాళ్ళకు కృష్ణుడి పట్ల ఈర్ష అనేది పుట్టింది. కానీ ఆ కాలంలో కూడా అర్జునుడికి కృష్ణుడి పట్ల ఈర్ష అనేది ఎప్పుడూ పుట్టలేదు. అందుగురించి ఈ జ్ఞానాన్ని గ్రహించడానికి అర్హత ఆయనలో ఉంది. ఈర్ష అనేది మనకి ఎవరి పట్ల పుడుతుంది చెప్పమంటారా? ఎవరైతే మన అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు టీవీ చూస్తున్నారనుకోండి, టీవీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్ ఏదో ప్రసంగం ఇస్తుంది. ఆవిడ చాలా చక్కని చీర వేసుకున్నారు. ఆవిడ చీర చూసుకొని మీకు ఈర్ష అనేది పుట్టదు, ఎందుకంటే ఆవిడ మీ అందుబాటులో లేదు, ఆవిడ ఎక్కడో చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆవిడ పట్ల మనకి ఈర్ష అనేది పుట్టదు. కానీ అదే మన పక్కింట్లో మహిళ చాలా మంచి చీర వేసుకుందంటే మనం ఒప్పుకోము, అప్పుడు తప్పకుండా మనకి ఈర్ష అనేది పుట్టుతుంది. మీరు జాబ్ చేసిన చోట్లో కూడా మీ ఇమ్మీడియట్ బాస్ మీకైనా కొంచెం గొప్ప స్థాయిలో ఉన్న బాస్ పట్ల మీకు ఈర్ష అనేది పుట్టుతుంది. కానీ మళ్ళీ మీరు జాబ్ చేసిన ప్రాపరేటర్ ఎవరైతే అక్కడ ఓనర్ ఉన్నారో అతని పట్ల ఈర్ష అనేది పుట్టదు, ఎందుకంటే మనకి తెలుసు అతను మన అందుబాటులో లేరు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే, విగ్రహంలో మనం దేవుడిని చూడడానికి ప్రయత్నిస్తున్నాం కనుక ఈర్ష అనేది లేదు. అదే ఆయన మనిషి రూపంలో మనకి ఎదురయ్యారంటే తప్పకుండా మనకి ఈర్ష అనేది అతని పట్ల పుడుతుంది. చెప్పాలంటే ఈ ఈర్ష గురించే కదా ఈ మొత్తం లోకం నడుస్తుంది. ఏ రోజైతే ఈర్ష అనేది మన హృదయం నుంచి మనం తీసి బయట పడేస్తే లోకం మొత్తం ఆగిపోతుంది. ఈర్ష అనేది లేదనుకోండి దేనికి కష్టపడతాము? ఈరోజు ఎవరైనా పని చేస్తున్నారు దేనికి? నా దగ్గర 24-inch టీవీ ఉంది, ఇతని దగ్గర 26-inch ఉంది, నా దగ్గర ఒక బండి ఉంది, ఇతని దగ్గర రెండు బండులు ఉన్నాయి, నేను కూడా అది కొనాలి, అతనికైనా నా దగ్గర ఉన్న వస్తువులు మంచి వస్తువులు ఉండాలి అని ఆ ఒక్క ఈర్ష స్వభావంతోనే కదా మనం అంతా కష్టపడుతున్నాము. చిన్నప్పుడు నాకు ఇప్పుడు తెలియదు ఈ ఒనీడా టీవీ అని ఉందో లేదో, కానీ మేము చిన్నప్పుడు టీవీ కొన్నప్పటికీ ఒనీడా, బీపీఎల్ అలాంటి బ్రాండ్స్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఎల్జీ టీవీస్ అని నేను వింటున్నాను. ఆ ఒనీడా టీవీ తాలూకా చిన్న స్లోగన్ ఉండేది, ఓనర్స్ ప్రైడ్ నేబర్స్ ఎన్వీ. ఏంటంటే మీరు ఒనీడా టీవీ కొంటే ఎవరైతే ఆ టీవీని కొంటారో వాళ్ళ కోసం అది ఒక గర్వం విషయము, మీ పక్కింట్ల వాళ్ళ కోసం అది ఈర్షా విషయము. అంటే మీరు ఆ టీవీ కనుక కొంటే పక్కింట్ల వాళ్ళు తప్పకుండా మీ పట్ల ఈర్ష అనేది అనుభవిస్తారు, అందుగురించి టీవీని కొనండి. ఓనర్స్ ప్రైడ్ నేబర్స్ ఎన్వీ. మీరు గమనిస్తే 50% ఎందుకు, 90% ఆఫ్ ద టైమ్ మనకి ఆ వస్తువు అవసరం లేదు కానీ మనం కొంటాము. ఎందుకు? ఇతరులకి చూపించడానికి. చెప్పాలంటే మనము సంపాదించలేని డబ్బులతోనే మనకి అవసరం లేని వస్తువులు మనకి ఇష్టం లేని వాళ్ళకి చూపించడానికే కొంటాము. మీరు అనుకోవచ్చు సంపాదించలేని డబ్బులంటే క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. మీరు ఇంకా డబ్బులు సంపాదించలేదు, సో మీరు సంపాదించలేని డబ్బు అంటే క్రెడిట్ కార్డ్. అవసరం లేని వస్తు, మీకు అది అవసరం ఉండకపోవచ్చు, మీరు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తోని హ్యాపీ ఉన్నారు కానీ పక్క ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, సో కొనవలసిందే. అవసరం లేని వస్తు ఎవరి కోసం కొంటున్నారు? మీకు ఇష్టం లేని వాళ్ళు. ఈ బంధువుల పట్ల మీకు ప్రేమ అనేది ఏం లేదు, మీకు అసలు వాళ్ళు ఇష్టం లేదు, కానీ వాళ్ళు చూపించడానికి. మీరు సంపాదించలేని డబ్బులతోనే మీకు అవసరం లేని వస్తువులు మీకు ఇష్టం లేని వాళ్ళకి చూపించడానికి కొంటారు. ఇది మన స్వభావం. వాళ్ళు చూస్తే మనకి హ్యాపీ. సేల్కి వెళ్ళారు, చీరలు కొన్నారనుకోండి, ఆ చీరలు ఆ కొత్త చీర తీసి వేసుకొని తలుపు వేసుకోండి, మీ గదిలోనే మీరు వేసుకోండి, ఆ చీర వేసుకొని అద్దం దగ్గర నిలబడండి, మీకు ఆనందం కలుగుతుందా? లేదు. అది ఎవరికైనా చూపించాలి. ఆ చీర వేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఎవరికైనా చూపిస్తేనే ఆనందము. కొత్త చీర కొన్న తర్వాత మీ గది లోపలే మీరు వేసుకొని తిరిగేస్తే మీకు ఆనందం లభుతుందా? లేదు. ఎవరైనా చూడాలి, మన వైపు చూడాలి, ఆ ఇది బాగుంది, ఎక్కడి నుంచి కొన్నారని చెప్తే అప్పుడు మనం శాంతిగా అనుభవిస్తాము. మన ఒక స్వభావం ఏంటంటే మనం సుఖంగా ఉండాలి, ఇతరులందరూ బాధగా ఉండాలి. పరదుఃఖే సుఖి, అతను బాధగా ఉంటే నాకు ఆనందంగా ఉంది, అతను సంతోషంగా ఉంటే నాకు బాధగా ఉంది. అందుగురించి కదా పొద్దున పొద్దున ఏం చేస్తాం మనం, కాఫీతో పాటు మనకి ఏం కావాలి? న్యూస్ పేపర్ కావాలి, వార్తపత్రిక. ఎందుకు వార్తపత్రిక కావాలి? వార్తపత్రిక ఉండకపోతే కాఫీ డైజెస్ట్ అవ్వదు మనకి. ఎందుకు? వార్తపత్రికలో చదివిన న్యూస్ తోని మనకేమవుతుందంటే, ఆహా, నేనే బాధగా లేను, ఈ ప్రపంచంలో అందరూ బాధగానే ఉన్నారు, అందరూ విచారంగానే ఉన్నారు. ఆ వార్తపత్రికలో ఆ న్యూస్ చదివితేనే మనకి సంతోషంగా ఉంది, ఆహా, నేనే కాదు అందరూ బాధగా ఉన్నారు. అయితే ఇలా ఈ వార్తాపత్రిక చదివేసి పురుషులు తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటారు. మా సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు చాలా మంచి చిన్న కథ చెప్పేవారు. ఒకనప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకేసారి స్కూల్లో చదివి ఉన్నారు. తర్వాత ఒకతను హైకోర్టులో న్యాయమూర్తిగా చేరతాడు. ఈ వార్త ఇతనికి చెప్పినప్పుడు ఇతని ఈర్ష్యతో తన మనసు అంతా రగిలిపోయింది. అప్పుడు అతను ఏమన్నాడంటే, నేను నమ్మను, నా స్నేహితుడు హైకోర్టుకి న్యాయమూర్తిగా చేరాడా, నేను నమ్మను. ఒకవేళ అది నిజమైనా బహుశా అతను ఉచితంగా చేస్తున్నాడేమో, లేదు అతనికి జీతం ఇవ్వట్లేదేమో అని చెప్పి తన మనసుకి తన్నే సర్ది చెప్పుకున్నాడు. ఈ ఈర్ష అనేది మన మనసులో ఉంది అని మనము మన పిల్లల్లో కూడా ఆ బీజంని పెడుతున్నాము. చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లలు పరీక్షలు ఉత్తీర్ణమైన తర్వాత రిపోర్ట్ కార్డు తెస్తే, అమ్మా నాకు 90 మార్కులు వచ్చాయంటే మనం వెంటనే ఆనందం చూపించము. నీ పక్క కూర్చున్న అమ్మాయికి ఎంత వచ్చింది, నీ వెనక కూర్చున్న అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకైనా నీకు ఎక్కువ వచ్చిందో లేదు. మీ అబ్బాయికి 90 మార్కు వచ్చిందంటే మీకు ఆనందం లేదు, పక్క ఉన్న అమ్మాయికైనా 2 మార్కులు ఎక్కువ వస్తే మీకు ఆనందం. ఆ బీజాన్ని మనము పిల్లల లోపల ఇప్పటి నుంచి పెడుతున్నాం. అసలు పిల్లలు, ఒక విద్యార్థి మనస్థితి ఎలా ఉండాలంటే, నాకు ఈ పరీక్షలో 90 మార్కులు వచ్చాయి, నేను తర్వాత పరీక్షలో 100 మార్కు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, కానీ అది కాదు మనకు కావాల్సింది. మనం ఏం నేర్పిస్తున్నాము? 100 మార్కు అవసరం లేదు, నీ పక్క ఉన్న వాళ్ళకైనా నీకు ఎక్కువ మార్కులు వస్తే మాకు ఆనందం. సో ఈర్ష బీజము మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో పెడుతున్నాము. నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒకనప్పుడు ఒక తాంత్రికుడు ఉంటాడు. అడవి లోపల అతను ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. సో ఈ తపస్సు ప్రతిఫలంగానే ఒక ప్రేతాత్మ ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రేతాత్మ అడుగుతుంది, నీకు ఏం కావాలి, కోరుకో. అయితే తాంత్రికుడు అంటాడు, నేను ఏది నా మనసులో కోరుకుంటే అది వెంటనే నాకు ప్రత్యక్షం అవ్వాలి. ఇతను తథాస్తు అని చెప్తాడు. కానీ అది వినిన వెంటనే అతను ఆనందంతోనే చివరి వాక్యం వినడు. ప్రేతాత్మ చెప్పిన చివరి వాక్యం ఏంటంటే, నువ్వు ఏదైతే కోరుతావో నీ పక్కింట్ల వాళ్ళకి దానికి రెట్టింపుగా ప్రత్యక్షమవుతుంది. ఈ చివరి వాక్యము అతను ఆలకించలేదు. చాలా గర్వంతోనే గ్రామం లోపల ప్రవేశిస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని వెంటనే ఒక అంతస్తు గల అద్భుతమైన ఇంద్రభవనము నాకు ప్రత్యక్షం అవ్వాలి అని కోరుకుంటాడు. ఏమవుతుంది, వెంటనే ఒక మంచి భవనము ప్రత్యక్షమవుతుంది. కానీ అక్కడేమైంది, పక్క ఇంట్లో వాళ్ళకి 2 అంతస్తు గల భవనం ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఇతను ఒక బండి కోరుకుంటాడు. అక్కడేమవుతుంది, 2 బండులు ప్రత్యక్షమవుతాయి. ఇతను ఇక్కడ ఏది కోరుకుంటే అక్కడ దానికి రెట్టింపుగా ప్రత్యక్షమవుతున్నాయి. ఈ విషయం ఇతనికి అర్థమైంది. అతను ఇంకా ఈర్ష్యతోనే మనసు అతనిది రగిలిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు. రాత్రి అంతా ఆలోచించాడు. అతనికి ఒక ఐడియా వచ్చింది, సరే నేను ఇలా చేస్తాను. అతను కళ్ళు మూసుకొని ఏం కోరుకున్నాడు, నాది ఒక కన్ను పోవాలి. ఇలా కోరుకోవడం వల్ల ఏమైంది, పక్కింట్లో ఉన్న వ్యక్తిది 2 కళ్ళు పోయాయి. అప్పుడు అతను చాలా ఆనందంతో బయటకు వచ్చి, సరే కనీసం నాకు 1 కన్ను ఉంది, నీ 2 కళ్ళు పోయాయి, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు అతను కోరుకున్న భవనాలు అతనికి ఆనందం ఇవ్వలేదు, బండి ఆనందం ఇవ్వలేదు, రకరకాల వస్తువులు అతనికి ఆనందం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే అతని దగ్గర 1 కన్ను ఉంది, పక్కింట్లో ఉన్న వ్యక్తి 2 కళ్ళు పోయాయి అంటే అప్పుడు అతనికి ఆనందం అనేది లభించింది. ఇలా మన ఒక స్వభావము. ఈ ఈర్ష అనేది మన హృదయం నుంచి మనం తీసి పడేస్తే అప్పుడు గీత ఒక జ్ఞానాన్ని మనము గ్రహించగలుగుతాము. గీత లేదు ఆధ్యాత్మిక జ్ఞానం గురించే కాదండి, మీరు జీవితంలో ఏ జ్ఞానాన్ని పొందాలనుకుంటే మీకు అర్హత అనేది ఉండాలి. అర్హత లేకపోతే ఆ జ్ఞానాన్ని మీరు గ్రహించలేరు. ఇప్పుడు మామూలుగా ఒక మ్యూజియం చూడడానికి వెళ్ళారనుకోండి, మన హైదరాబాద్లో సాలార్జన్ మ్యూజియం ఉంది, ఆ మ్యూజియం చూడడానికి వెళ్ళారనుకోండి, మ్యూజియంలో ఉన్న వస్తువులు కూడా అర్థం చేసుకోవడానికి అర్హత మీలో ఉండాలి. అర్హత లేదనుకోండి, 2 నిమిషాల్లో ఆ మ్యూజియం చూసుకొని దీనిలో చూడడానికి ఏముంది, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాను అనుకుంటారు. అదే ఎవరికైతే ఆ జ్ఞానం అనేది ఉంది, వాళ్ళు 6 గంటలు కూడా ఆ మ్యూజియంలో ఉంటే వాళ్ళకి సరిపోదు. ప్రతి కత్తి చూసుకొని దాని కింద ఉన్న వాక్యం చదివి చదివి వాళ్ళకి 6 గంటలు ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు. కానీ అర్హత లేని వాడికి 2 నిమిషాల్లో మ్యూజియం మొత్తం చూసేస్తాడు. ఏ పనికైనా అర్హత అనేది మనకి ఉంటేనే దాని ఒక విలువ మనం తెలియగలుగుతాము. ఇప్పుడు పైలట్ జాబ్కి మీరు చేరారనుకోండి, ప్లేన్ డ్రైవ్ చేయడానికి, దానిలో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంత ఎత్తు కలిగి ఉండాలి, లేదు మీ కళ్ళు, మీ విజన్, మీకు ఒక దృష్టి సరిగ్గా ఉండాలి. అదన్నీ కండిషన్స్ మీరు సరిగ్గా ఫుల్ఫిల్ చేయగలిగితేనే మీకు పైలట్ జాబ్ని వాళ్ళు ఇస్తారు. అలా జీవితంలో ఏది మనం అనుకుంటే దానికి మనకి తగిన అర్హత ఉంటేనే ఆ జ్ఞానాన్ని మనము పొందగలుగుతాము, ఆ జ్ఞానాన్ని మనము గ్రహించగలుగుతాము. మీ దగ్గర ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు కొత్తగా ఇంట్లో కోడలు వస్తే వెంటనే అత్తగారు ఇంటి తాళాలు ఆవిడ చేతిలో పెట్టరు, ఆవిడ అడిగినా కూడా ఇవ్వరు. ఎందుకు? ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి కావలసిన పరిజ్ఞానము నీకు ఉంటే అప్పుడు ఆ తాళాలని నీ చేతిలో ఇస్తాను. సో ఏ పని కోసమైనా మనకి ఆ పనికి తగిన అర్హత ఉంటేనే మనం దానికి గ్రహించగలుగుతాము. ఇక్కడ ఈ నవమ అధ్యాయము అర్థం చేసుకోవడానికి కావలసిన అర్హత ఏంటి? ఒక నిర్మలమైన హృదయము, పరిశుభ్రమైన హృదయము. మన ఒక స్వభావం ఎటువంటిది? ఎల్లప్పుడూ ఇతరులు దోషాలు చూడడమే మన స్వభావము. శాస్త్ర ప్రకారం 4 రకాలు మనుషులు ఉంటారు. ఒకరు ఎలా ఉంటారంటే గుణ ఏకదర్శి. వాళ్ళు ఎవరికి చూసినా వాళ్ళు గుణాలే కనిపిస్తాయి. ఎవరి వైపు చూసినా ఆహా ఇతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయని అనుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే దోషేకదర్శి. వాళ్ళు ఎవరి వైపు చూసినా దోషాలే కనిపిస్తాయి. కొంతమంది ఎలా ఉంటారు గుణదోషదర్శి, అంటే మీలో ఇది 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 గుణము ఉంది కానీ మీలో ఇలాంటి దోషాలు కూడా ఉన్నాయి, రెండు కనిపిస్తాయి. కానీ ఇంకొందరు ఎలా ఉంటారంటే మీలో ఉన్న గుణాలు కూడా వాళ్ళు దోషం లెక్కే చూస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మీ పక్కింట్లో వాళ్ళు రోజు గుడికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది ఒక మంచి గుణము. వాళ్ళు గుడికి వెళ్ళిపోతున్నారు కానీ మీరేమనుకుంటారు, ఆహా నాకు తెలుసు మొన్న సీఎంఆర్లో సేల్ అయింది, చాలా ఎక్కువ చీరలు కొనేసింది, ప్రతిరోజు చీరలు చూపించడానికి గుడికి వెళ్ళిపోతుంది, లేదు లోకమెప్పుకి గుడికి వెళ్ళిపోతున్నారు రోజు అని మనము వాళ్ళు ఉన్న మంచి గుణాలకు కూడా తప్పుగా భావిస్తాము. ఇది మన ఒక స్వభావము. గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరైనా భక్తుడు చక్కగా కలుమూసుకొని దేవుడిని ప్రార్థిస్తున్నాడు, అప్పుడు ఎవరికైతే అందరిలో దోషాలు చూడడం అలవాటు వాళ్ళు ఏమంటారంటే ఇతను కళ్ళు మూసుకొని పెద్ద గొప్ప భక్తుడిలాగా ప్రవర్తిస్తున్నాడు, చాలా పెద్ద భక్తుడు అయిపోయాడు. సరే అతను తలదించుకొని కింద చూసుకుంటే ఇతను ఎంత పాపిష్ఠుడు, కిందే చూస్తున్నాడు, నా వైపు చూడలేకపోతున్నాడు, ఎన్ని పాపాలు చేశాడు. సరే తల పైకెక్కి చూస్తే ఇతను చాలా పొగరు, పైకెక్కి చూస్తున్నాడు. సరే మీ వైపు చూస్తే నా వైపే చూస్తున్నాడు, ఇంకెవరు దొరకలేదా, అది ఎక్కడ చూడమంటారు. సో ఎవరికైతే దోషాలు చూసే అలవాటు ఉంటే ఎవరిలో గుణాలు ఉంటే కూడా వాళ్ళకి దోషం లాగే కనిపిస్తాయి. ఇది ఎందుకంటే ఆ దోషము మన హృదయంలో ఉంది. ఏదైతే ఏ దోషం అయితే మనలో ఉంటుంది ఆ దోషమే మనకి ఇతరుల్లో కనిపిస్తుంది. అది ఎలా అంటే ఒక సిడి పెట్టారనుకోండి, సిడిలో మీరు ఏం పెట్టారు అదే స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఈ స్క్రీన్ మీద ఇలా ఎందుకు ప్రొజెక్ట్ అవుతుంది, ఇది తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది, ఈ స్క్రీన్ బాగాలేదు అని మనం చెప్పలేం కదండి. మీరు పెట్టిన సిడియే స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది, స్క్రీన్ లో ఏం ప్రొజెక్ట్ అవుతుంది. అలానే ఆ దోషము మీ లోపల ఉంది, అందుగురించి ఆ దోషం మీకు ఇతరుల్లో కనిపిస్తుంది. చిన్న ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఇన్విజిలేషన్ ఆఫీసర్ వెళ్ళాడు. సో ఇన్విజిలేషన్ చేసినప్పుడు కూడా కొన్ని బహుమతి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రతి క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని పిల్లల్ని పిలుస్తున్నారు, ఎవరైతే పరీక్షలో ఉత్తీర్ణమయ్యారు. ఇతను ఒక క్లాస్కి వెళ్ళాడు, వెళ్ళినప్పటికీ టీచర్ పిలిచింది. సో ఫస్ట్ ర్యాంక్ ఒక అబ్బాయి వచ్చాడు, ఆ ఇన్విజిలేషన్ ఆఫీసర్ చేతితోని బహుమతిని తీసుకున్నాడు. సెకండ్ ర్యాంక్ ఇంకో అబ్బాయి వచ్చాడు, ఆ ఇన్విజిలేషన్ ఆఫీసర్ చేతితోని బహుమతిని తీసుకున్నాడు. థర్డ్ ర్యాంక్ అని పిలిచారు. పిలిచినప్పుడు ఇన్విజిలేషన్ ఆఫీసర్ చెప్పాడు, ఆపండి ఆపండి, ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను, నువ్వే కదా ఇందాక వచ్చి ఫస్ట్ ర్యాంక్ నువ్వే వచ్చావు, మళ్ళీ థర్డ్ ర్యాంక్ నువ్వే వస్తున్నావు ఏంటి? ఆ అబ్బాయి అన్నాడు, సార్ ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చింది, థర్డ్ ర్యాంక్ నా ఫ్రెండ్కి వచ్చింది, కానీ అతను వరల్డ్ కప్ ఫైనల్ చూడడానికి వెళ్ళాడు, అతని పేరు వస్తే నన్ను పలకమన్నాడు, నేను వచ్చాను సార్, సారీ నాకు క్షమించండి. అతను చాలా కోపమైపోయాడు, ఇది చాలా తప్పు, మీరు నేను ఇక్కడ ఇన్విజిలేషన్కి వచ్చినప్పుడు మీరు వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి వెళ్తారా, ఎక్కడున్నారు, మీ టీచర్తో నేను మాట్లాడాలి. టీచర్ని పిలిచారు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇలా పిల్లలు వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోయారు? ఇప్పుడు టీచర్ చెప్పారు, సార్ నన్ను క్షమించండి, నేను ఈ క్లాస్ టీచర్ని కాను, ఈ క్లాస్కు ఉన్న టీచర్ వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు, నేను యాజ్ అ సబ్స్టిట్యూషన్ టీచర్ ఇక్కడ వచ్చి ఉన్నాను. ఇతనికి మరీ కోపం వచ్చేసింది, ఇంకా నేను వదలను, నాకు చాలా కోపం వచ్చేస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది ఈ స్కూల్లో, నాకు ఎంత కోపం వస్తుందంటే ఇప్పుడే మీకు సస్పెండ్ చేయాలని నాకుంది, కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను ఇన్విజిలేషన్ ఆఫీసర్ని కాను, ఇన్విజిలేషన్ ఆఫీసర్ వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు. ఇది మన పరిస్థితి, ఆ దోషము మనలో ఉంది కానీ మనకి మన లోపల కనిపించదు, ఇతరుల్లో మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాము, ఇద్దరు కో సిస్టర్స్ తోటకోడలు మాట్లాడుకుంటారు, అక్క మన పక్కింట్లో వాళ్ళు ఇలా చేశారు ఈరోజు, వీళ్ళు ఇలా చేశారు, వెంటనే మీరేమంటారు, నిజమే వాళ్ళు మంచి వాళ్ళు కారు, వాళ్ళు ఎప్పుడు అలానే చేస్తారు, ఏ పెళ్లికి వెళ్ళినా వీళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు, వీళ్ళు కూడా అలా ఉన్నారు, వీళ్ళ నాన్నగారు కూడా అలానే ఉన్నారు, వీళ్ళ అమ్మగారు కూడా అలానే ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ వాళ్ళు అలానే ఉన్నారని మనం చెప్పుకుంటాము. అంటే ఇక్కడ నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తానంటే, చిన్న మాట ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే మనం వెంటనే దాని సపోర్ట్లో మాట్లాడడం మొదలు పెట్టిస్తాము. ఇది ఏం చూపిస్తుందంటే మీ హృదయంలో ఎన్ని దోషాలు ఉన్నాయని. అదే మీ హృదయము నిర్మలంగా ఉంటే, శుభ్రంగా ఉంటే, పవిత్రంగా ఉంటే మీరు వెంటనే ఏమంటారు, అలా కాదు, బహుశా అదొక అలాంటి ఏమైనా పరిస్థితి ఏర్పడైందేమో, అందుగురించి వాళ్ళు ఇలా మాట్లాడారు, లేదంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కావు అని మనం చెప్తాము. కానీ అలా కాదు, మనము ఇప్పుడు మనకి అవకాశం దొరుకుతుంది అని మనం ఎదురు చూస్తాము. ఎవరైనా ఒక మాట చెప్పారంటే 10 మాటలు చెప్పడానికి మనం తయారుగా ఉంటాము. అందరూ బాగానే ఉంటారని నేను చెప్పట్లేదు, ఈ ప్రపంచంలో తెలుపు నలుపు అనేది ఉంది, కానీ మనకి తెలుపు కనిపిస్తుందంటే దాని అర్థం మన హృదయం తెలుపుగా ఉంది, మనకి నలుపు కనిపిస్తుందంటే మన హృదయం నలుపుగా ఉంది అని లెక్క. మనలో ఏముంటే మనకు అది కనిపిస్తుంది. మీరు ఎరుపు కళ్ళద్దాలు వేసుకున్నారనుకోండి, మీకు లోకమంతా ఎరుపుగా కనిపిస్తుంది, మీరు ఎలాంటి కళ్ళద్దాలు వేసుకున్నారో ఆ రంగు మీకు కనిపిస్తుంది. అలానే మన హృదయం ఎలా ఉంటే మనకి అందరూ అలా కనిపిస్తారు. ఇక్కడ శాస్త్రాల్లో ఒక చాలా మంచి కథ అని నేను చదివి ఉన్నాను. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పరాశర భట్ట అని ఒక గురువు ఉండేవారు. ఆయన ఒక శిష్యుడు ఒకసారి ఒక మంచి ప్రశ్నని వేస్తాడు, ఒక ఉత్తమ భక్తుడు ఎలా ఉండాలి అని అడుగుతాడు. అయితే పరాశర భట్ట అతనికి అనంతాచార్య దగ్గర పంపిస్తారు. ఈ భక్తుడు అనంతాచార్య దగ్గర వెళ్ళి ఆయన కాలుపైన పడి అదే ప్రశ్నని మళ్ళీ అడుగుతాడు. అనంతాచార్య దానికి ఎటువంటి జవాబు ఇవ్వరు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అనంతాచార్య ఒక పండుగ ఏర్పాటు చేస్తాడు. ఈ పండుగ సందర్భంగానే ఒక విందుని కూడా ఏర్పాటు చేస్తాడు. అప్పుడు భక్తులందరూ వస్తారు, అక్కడ ప్రసాదము గ్రహిస్తారు. ఈ భక్తుడు వెళ్లి అనంతాచార్యకి అడుగుతాడు, అయ్యా నేను కూడా కూర్చొని ప్రసాదాన్ని తినొచ్చా అప్పుడు అనంతాచార్య అలా కాదు, ఒక పంక్తిలో కూర్చుని వాళ్ళందరూ ప్రసాదం అయిపోయిన తర్వాత నువ్వు తీసుకో, పంచుతాడు ప్రసాదం పంచుతాడు అందరికి, తర్వాత మళ్ళీ వెళ్ళి అడుగుతాడు ఇప్పుడైనా నేను కూర్చోవచ్చా, కాదు తర్వాత పంక్తిలో నువ్వు కూర్చో, మళ్ళీ వస్తాడు ఇప్పుడు కూడా కాదు తర్వాత పంక్తిలో నువ్వు కూర్చో, అలా మొత్తం మీద అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాత అతను వెళ్ళి మళ్ళీ అడుగుతాడు చాలా వినయంగానే, ఇప్పుడు నేను కూర్చొని ప్రసాదం తీసుకోవచ్చా, అప్పుడు అనంతాచార్య ఒప్పుకుంటారు. తన ప్రసాదం తిన్న తర్వాత అనంతాచార్య అతనికి పిలుస్తాడు, నువ్వు ఆ రోజు నాకు ప్రశ్నాన్ని అడిగావు, ఈ రోజు దానికి సమాధానం నేను చెప్తాను. ఏమంటారు, ఒక భక్తుడు ఎలా ఉండాలంటే కొంగలాగా, కోడి పుంజులాగా, ఉప్పులాగా, నీలాగా. ఇతనికేం అర్థమవ్వదు, ఇదేమన్నారు, కొంగలాగా, ఉప్పులాగా, కోడిపుంజులాగా, నాలాగా. అతను మళ్ళీ పరాశర భట్ట దగ్గర వెళ్తాడు, వెళ్ళి అయ్యా నాకు ఇలా జవాబిచ్చారు, నాకు ఏమీ అర్థమవ్వలేదు. పరాశర భట్ట చెప్తాడు, అనంతాచార్య నీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, కొంగ శరీరపు రంగు ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అలానే ఒక ఉత్తమ భక్తుడు తాలూకా హృదయము తెల్లగా, నిర్మలగా, పవిత్రంగా ఉంటుంది. ఈ కొంగ నదిలో చిన్న చిన్న చేపలు వస్తే వదిలేస్తుంది, పెద్ద చేపలు ఏమైనా వస్తే పట్టుకుంటుంది. అలానే ఒక భక్తుడు భౌతిక విషయంలో నిమగ్నం ఉన్న వాళ్ళు తనకి ఎదురవుతే వదిలేస్తాడు, కానీ ఎప్పుడైనా ఒక మంచి భక్తుడు దొరికితే వెంటనే అతని కాళ్ళ మీద పడి అతని నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తాడు. అలానే ఈ కొంగ నదిలో నీళ్ళ తాలూకా ప్రవాహము ఎక్కువ అయితే వేరే నదికి వెళ్ళిపోతాడు. అలానే ఒక భక్తుడు కూడా భౌతిక విషయాల్లో నిమగ్నం ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో భౌతిక విషయాల గురించి, అతను ఆ సన్నివేశం వదిలేసి వేరే పరిసరాలకి వెళ్ళిపోతాడు. ఇది కొంగ తాలూకా లక్షణాలు. అలానే ఒక కోడి పుంజు ఏం చేస్తుంది, చెత్తబండి దగ్గర వెళ్ళి అక్కడ ఉన్న మంచి ధాన్యాలు తీసుకుంటుంది, చెత్తని వదిలేస్తుంది. అలానే భక్తుడు కూడా ఎవరికెదురైనా వాళ్ళు ఒక మంచి గుణాలని తీసుకొని వాళ్ళు ఉన్న దోషాలని వదిలేస్తాడు. ఒక ఉప్పు తాలూకా గుణం ఏంటి, ఇప్పుడు ఒక మంచి కూర మనం తినాము, చాలా రుచిగా ఉంది, మనం ఏమంటాము, కూర రుచిగా ఉంది, బాగుంది, ఈ కూరలో ఉప్పు చాలా బాగుందని మనం చెప్పాం కదా, ఉప్పు చాలా బాగుందండి, మీరు చాలా బాగా కూర చేశారు, ఉప్పు చాలా బాగుందని చెప్పాము, కూర బాగుందని చెప్తాము, కానీ ఉప్పుని మనం పొగరము. అలా కానీ అలానే ఉప్పు లేకుంటే కూర బాగుండదు, ఉప్పు ఉండాలి. అలానే ఒక భక్తుడు కూడా ఉప్పు లాంటి స్వభావం, ఎలా అంటే అతను అన్ని సేవలు చేశాడు, భక్తి చేస్తాడు, కానీ దానికి లోకమెప్పు కోసము ప్రదర్శించడు, ప్రకటించడు, సేవ చేస్తాడు కానీ వెనకే ఉంటాడు, అతను పేర్లు ప్రతిష్టాల కోసం సేవ చేయట్లేదు. తర్వాత ఏం చెప్పారు, ఒక భక్తుడు నీలాంటి వాడన్నారు. ఎందుకన్నారంటే అతను చూపించిన వినయము, అతను ఎన్నిసార్లు అనంతాచార్యకి నేను ప్రసాదం తీసుకుంటాను అని అడిగినచో ఇతను ఒప్పుకోకపోతే అతను ఫిర్యాదు అనేది చేయలేదు, అతను చాలా వినయంగానే తన సేవ చేశాడు, అనంతాచార్యకి సేవని అందించాడు. అందుగురించి అతను ఏమన్నాడు, ఒక ఉత్తమ భక్తుడు కొంగలాంటి, కూడి పుంజులాగా, ఉప్పులాగా, నీలాగా ఉంటాడు. ఇది ఒక ఉత్తమ భక్తుడు తాలూకా లక్షణాలు. ఈ లక్షణాలు మనము గ్రహించగలిగితే ఈ గీత జ్ఞానం మనకి సరిగ్గా అర్థమవుతుంది. ఇక్కడ మనము ఒక పాయింట్ సెకండ్ పాయింట్ గమనించాము. ఫస్ట్ మొదటి పాయింట్ ఏమన్నారు, నీకు నా పట్ల అసూయ అనేది లేదు కావున ఈ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. సెకండ్ పాయింట్ ఏమన్నారంటే ఇది గుహ్యతమైన జ్ఞానము. గుహ్యమైన జ్ఞానం అంటే గోప్యమైన జ్ఞానము, రహస్యమైన జ్ఞానము. గీత మొత్తము మంచి బోధనలు కృష్ణులు చెప్పి ఉన్నారు, కానీ ఈ 9వ అధ్యాయకు వచ్చినప్పటికీ రహస్యమైన జ్ఞానము ఇస్తున్నారు. నేను రహస్యం అని చెప్పడంతోనే మీ చెవులు వెడల్పు అయ్యాయి, ఏం చెప్తారో, రహస్యమైన జ్ఞానం ఇస్తారు ఇప్పుడు, గోప్యమైన జ్ఞానము. కానీ కొందరు అనుకోవచ్చు, ఇది రహస్యమైన జ్ఞానం ఉంటే, ఇది గోప్యమైన జ్ఞానం ఉంటే మీరు ఇలా ఎలా ప్రకటిస్తున్నారు? అలాంటప్పుడు తలుపు వేసేసి గది లోపల చెవుల లోపల చెప్పే జ్ఞానం కదా గోప్యమైన జ్ఞానం, మీరు అందరికి ఎలా చెప్పేస్తున్నారు? కానీ ఇక్కడ చిన్న విషయము మీరు ఆలకించండి, ఈ జ్ఞానము గోప్యమైన జ్ఞానము, కానీ ఈ జ్ఞానానికి మొదటి పాయింట్ ఏమన్నారు, అర్హత ఉంటేనే అర్థమవుతుంది. మీకు అర్హత ఉంటేనే అర్థమవుతుంది, మీలో ఆ సామర్థ్యం లేకపోతే ఆ జ్ఞానం గోప్యంగానే ఉండిపోతుంది, రహస్యంగానే ఉండిపోతుంది, మీకు అర్థమవదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా 10th క్లాస్ అబ్బాయి అనుకోండి, అతను నా PhDలో సీట్ కావాలని అనుకుంటున్నాడు, సీట్ ఇవ్వడం అవ్వదు. సరే అతను బాగా చాలాసార్లు చెప్పారని PhDలో అతనికి సీట్ ఇప్పించామనుకోండి, అతను రోజు క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. క్లాస్కి వెళ్ళిపోయినా మీరు ఏం చెప్తున్నారో అతనికి అర్థమవ్వదు. క్లాసులు జరుగుతున్నాయి, ఉపాధ్యాయులు ఏదో చెప్తున్నారు, విషయాన్ని చెప్తున్నారు, కానీ ఈ అబ్బాయికి అర్హత లేదు. సో ఏం చెప్పినా అతనికి అర్థమవ్వదు. ఓన్లీ అర్థమైపోయిందనుకోండి ఇష్టం అవ్వదు. సరే ఇష్టమైందనుకోండి గుర్తుండదు. గుర్తుండిపోయిందనుకోండి బాగా కష్టపడాడు, పాటించలేడు. అర్థమైందా? సరిగ్గా ఆలోచిస్తున్నారా నేనేం చెప్తున్నాను? అర్హత లేకుంటే మీరు వినారనుకోండి, వినినా మీకు అర్థమవ్వదు, అర్థమైనా మీకు నచ్చదు, నచ్చినా మీరు గుర్తుపెట్టుకోలేరు, గుర్తుపెట్టుకున్నా కూడా మీరు జీవితంలో పాటించలేరు. సో ఎవరికైతే అర్హత లేదనుకోండి, ఈ జ్ఞానాన్ని మనం ఇచ్చినచో గోప్యంగానే ఉండిపోతుంది. ఇక్కడ 3వ పాయింట్ ఏమన్నారంటే ఇది ఎలాంటి జ్ఞానము, విజ్ఞానముతో కూడిన జ్ఞానము. ఉట్టి జ్ఞానమే కాదు, విజ్ఞానంతో కూడిన జ్ఞానము. విజ్ఞానము అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. అయితే ఉట్టిగా మీరు భక్తి ఇలా భక్తి చేయండి అని చెప్పడం కాదు, కానీ ఎలా చేయాలి అని కూడా ఈ అధ్యాయంలో కృష్ణుడు చెప్పి ఉన్నారు. 4వ పాయింట్ ఏమన్నారంటే దీనిని తెలిసిన తరువాత భౌతిక స్థితి వల్ల కలిగే క్లేశముల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ప్రలోభనం ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన స్కూల్లో కూడా రండి మేము మీకు చదువు చెప్తాం, కానీ చదివిన తర్వాత మేము మీకు ఎటువంటి సర్టిఫికెట్ అనేది ఇవ్వము, చదివిన తర్వాత మీకు జాబ్ అనేది దొరకదు అంటే మీరు ఆ స్కూల్లో వెళ్తారా? వెళ్ళదు. ప్రలోభనం కావాలి. ఆహా, ఇప్పుడు 99.9% మన ఎడ్యుకేషన్ ఎలా అయిపోయిందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ ఆర్ లెర్నింగ్ ఫర్ ఎర్నింగ్. ఎందుకు చదువుతున్నారంటే తర్వాత నేను సంపాదించగలుగుతాను లేదని ఆ ఒక ఉద్దేశంతోనే, కానీ నేర్చుకోవాలంటే లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణుడు అర్జునుడికి, ఈ జ్ఞానము నువ్వు గ్రహిస్తే ఏమవుతుంది, దీని ప్రయోజనం ఏంటి? ఈ భౌతిక స్థితిలో ఉండడం వల్ల కలిగే క్లేశాల నుంచి నీకు విముక్తిని దొరుకుతుంది. ఇది ఇలా చెప్పినప్పటికీ అర్జునుడు కూడా బాగా ఆసక్తితో వింటున్నాడు. అయితే ఈ జ్ఞానాన్ని నేను పొందిన తర్వాత ఏమవుతుంది, ఈ భౌతిక క్లేశాల నుంచి నేను విముక్తుడు అవుతాను. ఇప్పుడు ఈ మొదటి శ్లోకం నుంచి మనకేమర్థమైందంటే, ఈ జ్ఞానాన్ని పొందడానికి మనకి అర్హత ఉండాలి. ఈ జ్ఞానం ఎటువంటి జ్ఞానము? రహస్యమైన జ్ఞానము, గోప్యమైన జ్ఞానము. ఈ జ్ఞానమే కాదు, విజ్ఞానంతో కూడి ఉన్న జ్ఞానము. ఈ జ్ఞానము పొందిన తర్వాత, ఈ జ్ఞానం మనం ఒకవేళ గ్రహిస్తే, మనము ఈ భౌతిక స్థితి వల్ల కలిగే క్లేశాల నుంచి విముక్త అవుతాము. అన్నీ బాగుంది, కానీ మనం మన మనసులో ఒక ఆలోచన రావచ్చు, అయితే నాకు ఈ జ్ఞానం గ్రహించి పాటించాలనే ఉద్దేశ్యం అయితే ఉంది, కానీ దానికి తగిన సామర్థ్యము మీరు చెప్పారు కదా, అది నేను ఎలా, నేను ఆ సామర్థ్యుడు ఎలా అవ్వాలి అని మీరు అనుకోవచ్చు. నా హృదయం లోపల చాలా దోషాలు ఉన్నాయి, దానికి నేను ఎలా బయటపడేయాలి, నేను ఎలా ఈ జ్ఞానంని పొందాలి? అయితే మీ హృదయము పరిశుభ్రం అవ్వాలంటే దానికి ఒక చిన్న టిప్ ఉంది. ఆ టిప్ ఏంటంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం మీరు నిరంతరంగా చేస్తే మీ హృదయం పరిశుభ్రం అవుతుంది. ఇప్పుడు మీరు మంత్ర జపమే చెప్పారు, హోమం అవసరం లేదా, పూజలు అవసరం లేదా, తపస్సు అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకంటే ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం అనేది ఉంటుంది. ఇప్పుడు సతయుగంలో ఉన్న యుగ ధర్మం ఏంటి? తపస్సు. ఆ కాలంలో అందరూ తపస్య చేసేవారు. వాల్మీకి ముని 30,000 సంవత్సరాలు తపస్య చేశారు. కర్దామ ముని 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ఉన్న కాలంలో వాళ్ళు బ్రతికే కాలం కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఒక్కొక్క మనిషి 1,00,000 సంవత్సరం వరకు బ్రతికేవాడు. అప్పుడు వాళ్ళు 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు తపస్సు చేయగలుగుతాడు. కానీ కలియుగంలో మన బ్రతికే కాలం చాలా తక్కువ. ఎవరైనా 100 సంవత్సరాలు కానీ తక్కువే. 100 సంవత్సరాలు కూడా ఎవరైనా బ్రతికాడంటే మరుసటి రోజు పేపర్లో ఫోటోతో వచ్చేస్తుంది తను 100 సంవత్సరాలు బ్రతికాడని. సో మనకున్న జీవిత కాలం కూడా చాలా తక్కువ. అప్పుడు తపస్సు ఎలా చేయగలుగుతాం? సరే, తపస్సు చేయాలనుకున్నా కూడా మన శరీరంలో అంత శక్తి లేదు. ఇప్పుడు మీరు రేపు వెళ్ళండి హిమాలయ పైన వెళ్ళి అక్కడ ఒక కాలు పైన నిలబడి తపస్సు చేయండి అంటే మీరు చేయగలుగుతారా? అది వదిలేయండి. మన ఇంట్లో ఒక గంట సేపు ఫ్యాను తిరగకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు హిమాలయ పైన వెళ్ళి తపస్సు ఎలా చేయగలుగుతాము? అయితే ఈ తపస్సు అనేది ఈ కాలం కోసం కాదు, అది త్రేతాయుగంకి వచ్చినప్పటికి యజ్ఞము హోమాలు చేసేవారు. అది యుగ ధర్మం, హోమం చేయడము. అందుగురించి మనము రామాయణంలో కూడా విన్నాము, రాజసూయ యజ్ఞ అశ్వమేధ యజ్ఞాలు వాళ్ళు చేశారు. ఈ కాలంలో యజ్ఞం చేయడం కూడా మనకి చాలా కష్టం. యజ్ఞం చేయాలంటే యజ్ఞంకి అవసరం ఉన్న వస్తువులు మనకి దొరకదు, సరైన వస్తువులు దొరకదు. ఇప్పుడు మీరు మార్కెట్లో వెళ్ళి నెయ్యి కొనాలంటే కూడా ఆ నెయ్యిలో నెయ్యి కూడా కలుషితంగా ఉంది. సరే, మీకు అన్ని పవిత్రమైన వస్తువులు యజ్ఞం కోసం దొరికితే సరిగ్గైన బ్రాహ్మణుడు దొరకడు. సరే, సరిగ్గైన బ్రాహ్మణుడు కూడా మీకు దొరికాడనుకోండి, మీరు అతనికి కావాల్సిన సమయం కేటాయించలేరు. అతను పాపం చేయాలనుకుంటే కూడా మీరే ఒప్పుకోరు. మీరేమంటారు, అయ్యా 1 గంట లోపల అయిపోవాలి, లేదు అంటే మా బంధువులు ఉండలేరు, అంతసేపు ఎవరు వేచి ఉండరు, తొందర చేయండి గంట లోపల అయిపోవాలి అని మేము చెప్తాము. ఫలితం మాత్రం మనకి పూర్తిగా కావాలి, కానీ యజ్ఞం మాత్రం పూర్తిగా చేయడానికి మనము సమయం టైము కేటాయించము. అయితే యజ్ఞము ఈ కాలం కోసం కాదు. అలానే మనం ద్వాపర యుగం వచ్చినప్పటికీ, ద్వాపర యుగము యుగ ధర్మం ఏంటి? అర్చన చేయడము. మీరు అనుకుంటారు మేము చేస్తున్నాం కదండి అర్చన, మేము రోజు దేవుడికి దీపం పెడుతున్నాము, అగరబత్తి పెడుతున్నాము, పువ్వులు పెడుతున్నాము, మేము చేస్తున్నాం కదా. అది అర్చనము కాదు. అర్చనము ఒక విధి, నారద పంచరాత్రికలో చెప్పి ఉన్నారు. సోమవారము దేవుడికి ఏ పువ్వు అర్పణం చేయవచ్చు, మంగళవారం ఏ రంగు పువ్వులు ఉండాలి, లక్షవారం ఏ రంగు పువ్వులు ఉండాలి, విగ్రహాలకి వేసే బట్టలు కూడా ఏ రంగు బట్టలు ఉండాలని అంత వివరంగా ఉంది. అది మనం పాటించగలుగుతున్నామా? నైవేద్యం కూడా 6 సార్లు పెట్టాలి, బట్టలు కూడా 2 సార్లు మార్చాలి, అభిషేకం కూడా పొద్దున్న చేయాలి, మళ్ళీ సాయంత్రం చేయాలి. మనం చేయగలుగుతున్నామా? లేదు. అయితే అర్చన అనేది మన కోసం కాదు. ఇప్పుడు కలియుగంకి వచ్చినప్పటికీ ఇక్కడ యుగధర్మం ఏంటంటే హరినామ సంకీర్తనము. ఒకటి జపం, కేవలం మనం జపం చేసుకుంటే సరిపోతుంది. హరే కృష్ణ మహామంత్రం మనము నిరంతరంగా జపం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ కలియుగంలో మన భాగవతంలో కూడా సుఖదేవ్ మహారాజ్ పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు, కలేర్ దోష నిధే రాజన్ అస్తిహి ఏకో మహానుగుణ. ఈ కలియుగము చాలా దోషాలతో నిండి ఉంది. ఇక్కడ మనుషులు ఒక ప్రవర్తన మీరు చూడండి, ఇతరులకి మోసగించాలి, అబద్ధం ఆడాలి, కోట్లాడాలి, అన్ని చెడు గుణాలు కలిసి ఉంది. కానీ ఒక్క మంచి గుణం ఉంది. ఆ మంచి గుణం ఏంటంటే కేవలము హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం వల్ల మనం తరించగలుగుతాం. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలు నాస్తేవ 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 గతిరన్యథ. ఇంకేమి చేయడం అవసరం లేదు. మీరు తపస్సు చేయడం అవసరం లేదు, మీరు హోమము చేయడం అవసరం లేదు, మీరు అర్చన చేయడం అవసరం లేదు. మీరు కేవలము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే దేవాది దేవుడిని మీరు చేరగలుగుతారు. రోజుకి మీరు కనీసం 108 సార్లైనా మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలిగితే తప్పకుండా కృష్ణుడు ఒక కృప మీ మీద ఉంటుంది, తప్పకుండా మీ హృదయము పరిశుభ్రం అవుతుంది, త్వరలోనే మీరు దేవాది దేవుడిని చేరుకోవచ్చు. హరే కృష్ణ.